ఆదికాండము 41వ అధ్యాయము. రెండు సంవత్సరాల తరువాత ఫరోకు ఒక కల వచ్చింది. అందులో అతడు నైలు నది దగ్గర నిలబడ్డాడు. పుష్టిగా ఉన్న అందమైన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. వాటి తరువాత వికారంగా బక్క చిక్కిన ఏడు ఆవులు నైలు నదిలో నుండి పైకి వచ్చి ఆ ఆవుల దగ్గర నది ఒడ్డున నిలబడ్డాయి. అప్పుడు అందవిహీనమైనవి చిక్కిపోయినవి అయిన ఆవులు అందమైన బలిసిన ఆవులను తినేశాయి. దాంతో ఫరో నిద్రలేచాడు. అతడు నిద్రపోయి రెండవసారి కల కన్నాడు. అందులో మంచి పుష్టిగల ఏడు కంకులతో ఉన్న కాడ పైకి వచ్చింది. తూర్పుగాలి వల్ల పాడైపోయిన ఏడు తాలు కంకులు వాటి తరువాత మొలిచాయి. అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు కంకులను ఆ తాలు కంకులు మింగివేశాయి. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాడు. ఉదయాన్నే అతని మనసు కలవరపడింది. కాబట్టి అతడు ఐగుప్తు శకునగాళ్ళందరినీ అక్కడి పండితులందరినీ పిలిపించి తన కలలను వివరించి వారితో చెప్పాడు. గాని ఫరోకు వాటి అర్థం చెప్పేవాడెవడూ లేడు. అప్పుడు గిన్నె అందించేవారి నాయకుడు, "ఈరోజు నా తప్పు గుర్తుకు వచ్చింది. ఫరో తన సేవకుల మీద కోపపడి నన్ను రొట్టెలు చేసేవారి నాయకుడిని రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు. ఒకే రాత్రి నేను అతడు కలలు కన్నాము. ఒక్కొక్కడు వేర్వేరు అర్థాలతో కలలు కన్నాము. అక్కడ రాజ అంగరక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హెబ్రీ యువకుడు మాతో కూడా ఉన్నాడు. అతనితో మా కలలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు. అతడు మాకు ఏమి చెప్పాడో దాని ప్రకారమే జరిగింది. నా ఉద్యోగం నాకు మళ్లీ ఇప్పించి వేరేవాడిని ఉరితీయించారు" అని ఫరోతో చెప్పాడు. ఫరో యోసేపును పిలిపించాడు. చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించారు. అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు. ఫరో యోసేపుతో, "నేనొక కల కన్నాను. దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు. నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియచేయగలవని నిన్ను గుర్చి విన్నాను" అన్నాడు. యోసేపు, "అది నా వలన కాదు. దేవుడే ఫరోకు అనుకూలమైన సమాధానం ఇస్తాడు" అని ఫరోతో చెప్పాడు. అందుకు ఫరో, "నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను. బలిసిన అందమైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి. నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చాయి. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినేశాయి. అవి వాటి కడుపులో పడ్డాయి గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉన్నట్లే అవి చూడ్డానికి వికారంగా ఉన్నాయి. అంతలో నేను మేలుకున్నాను. నా కలలో నేను చూస్తే పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి. తూర్పు గాలిచేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాయి. ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి. ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియచేసేవారెవరూ లేరు" అని అతనితో చెప్పాడు. అందుకు యోసేపు, "ఫరో కనిన కల ఒక్కటే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు తెలియచేశాడు. ఆ ఏడు మంచి ఆవులు ఏడేళ్ళు. ఆ ఏడు మంచి కంకులు ఏడేళ్ళు. కల ఒక్కటే. వాటి తరువాత చిక్కిపోయి వికారంగా పైకి వచ్చిన ఏడు ఆవులు ఏడేళ్ళు. తూర్పు గాలిచేత చెడిపోయిన ఏడు తాలు వెన్నులు ఏడేళ్ల కరువు. నేను ఫరోతో చెప్పే మాట ఇదే. దేవుడు తాను చేయబోయేది ఫరోకు చూపించాడు. ఇదిగో ఐగుప్తు దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్లు రాబోతున్నాయి. వాటి తరువాత ఏడేళ్ల కరువు వస్తుంది. అప్పుడు ఆ పంట సమృద్ధినంతా ఐగుప్తు దేశం మరచిపోతుంది. ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది. దాని తరువాత వచ్చే కరువు చేత దేశంలో ఆ పంట సమృద్ధి జ్ఞాపకంలో లేకుండా పోతుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది. ఈ పని దేవుడే నిర్ణయించాడు. దీన్ని దేవుడు చాలా త్వరగా జరిగిస్తాడు. అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది. కాబట్టి ఫరో వివేకము జ్ఞానము ఉన్న మనిషిని వెతికి ఐగుప్తు దేశం మీద అతన్ని నియమించాలి. ఫరో అలా చేసి ఈ దేశం మీద పర్యవేక్షకులను నియమించి సమృద్ధిగా పంట పండే ఏడేళ్లలో ఐగుప్తు దేశమంతటా ఐదో భాగం తీసుకోవాలి. వారు రాబోయే ఈ మంచి సంవత్సరాల్లో దొరికే ఆహారమంతా సమకూర్చాలి. ఆ ధాన్యాన్ని ఫరో ఆధీనంలో ఉంచి పట్టణాల్లో భద్రం చేయాలి. కరువు వలన ఈ దేశం నశించిపోకుండా ఆ ధాన్యం ఐగుప్తు దేశంలో రాబోయే ఏడేళ్ల కరువు కాలంలో సిద్ధంగా ఉంటుంది అని ఫరోతో చెప్పాడు. ఈ సలహా ఫరోకు, అతని పరివారమందరి దృష్టికి నచ్చింది. ఫరో తన పరివారంతో, ఇతనిలాగా దేవుని ఆత్మ ఉన్నవాడు మనకు దొరుకుతాడా అన్నాడు. ఫరో యోసేపుతో, దేవుడు ఇదంతా నీకు తెలియచేశాడు, కాబట్టి నీలాగా వివేకము జ్ఞానము ఉన్నవారెవరూ లేరు. నువ్వు నా భవనంలో అధికారిగా ఉండాలి. నా ప్రజలంతా నీకు లోబడతారు. సింహాసనం విషయంలోనే నేను నీకంటే పైవాడిగా ఉంటాను అన్నాడు. ఫరో, చూడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను అని యోసేపుతో చెప్పాడు. ఫరో తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టాడు. శ్రేష్టమైన బట్టలు అతనికి తొడిగించి అతని మెడలో బంగారు గొలుసు వేశాడు. తన రెండవ రథంలో అతన్ని ఎక్కించాడు. కొందరు అతని ముందు నడుస్తూ, నమస్కారం చేయండి అని కేకలు వేశారు. ఐగుప్తు దేశమంతటి మీద ఫరో అతన్ని నియమించాడు. ఫరో యోసేపుతో, నేను ఫరోని. నీ సెలవు లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవరూ తన చేతిని కాని కాలిని కాని ఎత్తకూడదు అన్నాడు. ఫరో యోసేపుకు జఫ్నత్ పనేహు అని పేరు పెట్టాడు. అతనికి ఓను అనే పట్టణ యాజకుడైన ఆసెనతతో పెళ్లి చేశాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుటికి వచ్చినప్పుడు 30 ఏళ్లవాడు. యోసేపు ఫరో దగ్గర నుండి బయలుదేరి ఐగుప్తు దేశమంతటా తిరిగాడు. సమృద్ధిగల 7 ఏళ్లలో భూమి చాలా విరివిగా పండింది. ఐగుప్తు దేశంలోని 7 ఏళ్ల ధాన్యమంతా అతడు సమకూర్చి పట్టణాల్లో దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉన్న పొలాల ధాన్యం ఆ పట్టణంలోనే నిల్వ చేశాడు. యోసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిల్వ చేశాడు. అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్నిక కొలవటం మానుకున్నారు. కరువు కాలం ముందే యోసేపుకు 2 కొడుకులు పుట్టారు. ఓను పట్టణ యాజకుడైన పొతీఫర కూతురు ఆసెనతు వారికి తల్లి. అప్పుడు యోసేపు, దేవుడు నా కష్టాన్నంతా మా నాన్న ఇంట్లో వారందరినీ నేను మరిచిపోయేలా చేశాడు అని తన పెద్ద కొడుక్కి మనషే అని పేరు పెట్టాడు. నేను బాధ అనుభవించిన దేశంలో దేవుడు నన్ను ఫలవంతం చేశాడు అని 2వ కొడుక్కి ఎఫ్రాయిము అనే పేరు పెట్టాడు. ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన 7 ఏళ్లు గడిచిపోయాయి. యోసేపు చెప్పిన ప్రకారం 7 ఏళ్ల కరువు మొదలయింది. గాని ఐగుప్తు దేశమంతటా ఆహారముంది. ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు. అప్పుడు ఫరో, మీరు యోసేపు దగ్గరికి వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయండి అని ఐగుప్తీయులందరితో చెప్పాడు. ఆ ప్రదేశమంతా కరువు వ్యాపించింది. యోసేపు గిడ్డంగులన్నీ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మాడు. ఐగుప్తు దేశంలో ఆ కరువు తీవ్రంగా ఉంది. ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండటం వల్ల లోకమంతా యోసేపు దగ్గర ధాన్యం కొనడానికి ఐగుప్తుకు వచ్చింది.